అతనికి కబురు అందజేయని. రోజు కాలేజీ వచ్చేవాడు, రోజు నేను అడిగాను ఏమయ్యా చెప్పేవాడిని. రోజు అతని ఇంటి మీదగానే వస్తాను మాస్టారు, తలుపు తాళం వేసి ఉంటుంది. రోజు సరే నాలుగు రోజులు అది. రోజు ఏం చెప్తున్నాడు, రోజు అతని ఇంటి మీదుగానే వస్తున్నాను నీకోసమని రెండు మూడు కిలోమీటర్ల పక్క నుంచి కూడా స్కూటర్ని డైవర్ట్ చేసి. కానీ ఏంటో ఆ టైం ఎప్పుడు అతను ఉంటాను లేదు. మొదటి రోజు ఆ టైం ఎప్పుడు లేదు, రెండో రోజు ఆ టైం ఎప్పుడు లేడు, అప్పుడు ఏం చేయాలి మూడో రోజు? మరి నెల రోజులు అదే టైం వెళ్ళామంటే అది ఇంకా స్లిండింగ్ ఏమవుతుంది? పని జరగటం ముఖ్యం. మీరు ఎంత కష్టపడ్డారు అన్నది అనవసరం. మీరు కష్టపడకండి, ఎవడన్నాడు కష్టపడమని? మీరు ఎండల్లో తిరిగారా, ఎన్నిసార్లు వెళ్ళాను, మీకు ఏం తెలుసు మాస్టర్ ఎన్ని చౌట్లో పడ్డాయో? మీరు అసలు వెళ్ళకండి ఎక్కడికి, మీరు హాయిగా ఇంటి పట్టునే కూర్చోండి, పని జరగాలి. ఆ మానసిక స్థితి మీకు వచ్చేస్తే స్వింది సాధకులు మీరు. అది చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి. ఎవరితో చెప్పారు, ఎవరికి చెప్పారు, ఎవరు చేశారు, ఇదేమి ఇంపార్టెంట్ కాదు. ఒక పని, ఒక లక్ష్యం చెప్పింది జరగాలి. కొంతమంది చెప్తే పని తొందరగా జరిగిపోతుంది, కొంతమంది చెప్తే పని అసలు జరగదు. ఓ లెక్చరర్ ఇంకో లెక్చరర్తో అంటాడు, బాబు నేను ఇన్విటేషన్ చేయటాన్ని ఏం లేదయా బాబు, కాస్త నాకు హెల్ప్ చేయి, ఒప్పుకోని అంటాడు. ప్రిన్సిపల్ అంటాడు, ఏంటో కాస్త ఈ పని చేయి అంటాడు. ఏం చేస్తావు? ఎక్కడ తేడా వచ్చింది? అక్షర పరబ్రహ్మంలో తేడా వచ్చింది. అదే వాక్, వాక్ అదే. నేను బాబు నేను ఇన్విటేషన్ చేయలేకుండా ఉన్నాను, నా బదులు నువ్వు చేస్తావా అన్నాను. ప్రశ్నే లేదన్నాడు. సరే నేను ఏం చేస్తాను, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది నాకు అని ప్రిన్సిపాల్ చెప్పి, నేను ఇంక చేయగలిగేది ఏం లేదు, ఐ కాంట్ కమ్, అలాంటి పని వచ్చింది నేను రాలేను. ఏమంటాడు, మీలో ఎవరైనా ఇతని బదులు ఇన్విజిలేషన్ చేస్తారా అంటే ఎంతమంది చేతులు ఎత్తుతారు మీ ఉద్దేశంలో? అందరూ చేతులు ఎత్తుతారు. ఏంటి ఎక్కడ తేడా వచ్చింది? ఆ వాక్కులో తేడా వచ్చింది. ఆ వాక్కులో తేడా దేనివల్ల వచ్చింది? నువ్వు కూర్చున్నటువంటి ఆసనం వల్ల తేడా వచ్చింది. ఆ ఆసనాన్ని ఎలా మార్చుకోవాలి అన్నదే పాతంజలి యోగంలో యమ నియమ ఆసన. కానీ మన భారతదేశం యొక్క మూర్ఖత్వం ఎలా ఉంది అంటే, మొదటిది యమము, రెండవది నియమము. ఇది రెండు మనస్సుకు సంబంధించినవా, శరీరానికి సంబంధించినవా? యమ నియమాలు. మరి ఆసనము శరీరానికి సంబంధించిందని ఎందుకు అలాంటి గందరగోళం వచ్చిందో నాకు తెలియదు. మరి మనం చేస్తున్న ఆసనాలు అవి కూడా ఆసనాలే, అది వేరే విషయం. ఒకే పేరు గల అనేక ఉండొచ్చు, కానీ యోగ శాస్త్రంలో పతంజలి మహర్షి రచించినటువంటి యోగ దర్శనంలో మాత్రము శరీరాన్ని మార్చేసుకుంటే మీరు మారిపోగలిగితే అందరూ ఋషులు అయిపోయి ఉండేవారు. ఈపాటికి శరీరాన్ని కాదు మార్చడం, మీ యొక్క అక్షరానికి వెనకాకల శక్తి ఎలా వస్తుంది అది ఎనిమిదో అధ్యాయంలో మీరు అర్థం చేసుకోవాల్సింది. నేను చెప్తూ ఉంటా కదా, ఒక నవల్ చదివాను నేను, అది ఇప్పటికీ ఆ భావం ఎక్స్ప్రెస్ చేయలేను నేను. వాళ్ళ ఒక కోటీశ్వరుడు గురించి మాట్లాడుతూ ఆ నవలిస్టే రాస్తాడు. వాడు చాలా నెమ్మదిగా మాట్లాడతాడు, చాలా నెమ్మది. గొంతుకి ఎత్తినట్టు ఎవడు సంవత్సరాల తర్వాత అతను గొంతుకి ఎత్తి మాట్లాడినట్టు ఎవడు గమనించలేదుట. కరెక్ట్ వర్డింగ్స్ ఇంగ్లీష్ లో నాకు గుర్తు రావటండే, కానీ భావం అది. చెప్పింది రెండోసారి చెప్పడు, వినిపించుకుంటారు మనుషులు. ముందుగా మాట్లాడతాడు, చాలా నెమ్మదిగా మాట్లాడతాడు. ఒకసారి చెప్పింది మళ్ళా రెండోసారి చెప్పాడు. ఎప్పుడు నోరు చెప్పి మాట్లాడతాడో తెలియదు. వాడు కోటీశ్వరుడు అన్నాడు. అంటే ఆ నావల్ రాసిన వాడికి అక్షర పరబ్రహ్మ గురించి ఎంత అథారిటీ ఉందో అనిపిస్తుంది. అని చెప్తే వాడి నావల్స్ బెస్ట్ సెల్లర్స్ అయ్యాయని. కానీ దీన్ని బట్టి ఇంకోటి ఏం తెలుస్తుందో తెలుసా మీకు? నవల్స్ కూడా మీరు దృష్టితో చదివితే భగవద్గీత తెలియని ఫలితాలు ఇస్తాయి. అంతేగా, భగవద్గీతలో చెప్పినటువంటి అక్షర పరబ్రహ్మ యోగము ఒక ఇంగ్లీష్ నావెల్లో స్టార్టింగ్ పాయింట్ అది. అంతటా ఆ నావెలిస్ట్ కి అంత పేరు రావడానికి బెస్ట్ సొల్యూషన్ చెప్పుకోవడానికి కారణం ఇది, అక్షర పరబ్రహ్మం. నావెలిస్ట్ అందరూ అక్షర పరబ్రహ్మాన్ని ఉపయోగించుకునేవాళ్లే, అందుకు ఆ ఉదాహరణ ఇచ్చేది. ఈ అక్షర పరబ్రహ్మాన్ని మరి ఉపయోగించుకోవాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలి మనం? నీ కాపాలి అంతేగా. బావి నుంచి మనం నీళ్లు తీసుకుంటున్నాం, బకెట్ వేసాం, బకెట్ లో చిల్లులు ఉన్నాయి, ఒక 10-15 చిల్లులు ఉన్నాయి. పైకి వచ్చే లోపల ఏమైపోతాయి? నీళ్ళంతా కారిపోతాయి. అలాగే నీ యొక్క అక్షర సంపద శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. మనిషికి రోజుకి 21,600 సార్లు మాత్రమే శ్వాస తీర్చుకునేటటువంటి జనరల్ రూల్ ఏర్పించాడు భగవంతుడు. అలా పీల్చుకోగలిగే వాళ్ళు ఖచ్చితంగా 100 సంవత్సరాలు బతుకుతారు. మందులు వాడక్కర్లేదు, ఏమి వాడక్కర్లేదు, అది గ్యారంటీ. అది మీరు అది చేయగలిగితే, నేను చేస్తాను ఏమో మాస్టర్ చూడండి, బిగించేసి మళ్ళా అవసరం వచ్చినప్పుడు వదిలి, చూసారా నిమిషానికి నేను ఒకసారి పిలిచాను అంటారు. అప్రయత్నంగా పిలిచాలి, కానీ మీరు ఇలా కుంభిస్తే వచ్చే రిజల్ట్స్ రావు. సహజం కర్మ కౌంటే ఆ సదోషం పినచ్చేది కర్మయోగంలో చెప్తాడు. అంతేత శ్వాసకి వాక్కి ఉన్నటువంటి సంబంధాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. 21,600 శ్వాసలు 24 గంటల్లో పీల్చుకునేటటువంటి ఒక వ్యవస్థ డిఫాల్ట్ గా ప్రకృతి ఇచ్చింది. డిఫాల్ట్ సిస్టమ్ అంటే తెలుసా మీకు? కంప్యూటర్లో మీరు కంప్యూటర్ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైజు, అక్షర రంగు, అక్షరం ఎలా ఉంటుంది, ఇదంతా ముందే సెట్ చేసి ఉంటాయి. తర్వాత దాన్ని మీరు మార్చుకోగలిగితే ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు ఫాంట్ ని. అక్కర్లేదు, ఆ ఉన్నదాంతోనే నేను ఉపయోగించేసుకుంటాను అన్నదాన్ని డిఫాల్ట్ సిస్టమ్ అంటాం. అది ఎప్పుడు అదే ఆన్లో ఉంటుంది. అలాగా మానవుల యొక్క శరీర ధర్మం యొక్క రచన ఎలా ఉంది అంటే, వాడు రోజుకి 21,600 సార్లు శ్వాస పీల్చుకోవాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇంత అక్షర పరబ్రహ్మ యోగంలో ఇందాక చదివిన శ్లోకాన్ని నేను వివరిస్తున్నాను. నేను మీకు మన శ్వాస రోజుకి 21,600 కంటే ఎక్కువ అయిపోతుంది. చాలా కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, ఆయాసం వస్తుంది, దగ్గు వస్తుంది. ప్రతిసారి కూడా మీరు ఎప్పుడెప్పుడు ఎగ్జైట్ అవుతారో అప్పుడు అప్పుడు ఎక్కడెక్కడైతే మీకు శ్రమ ఉంటుందో అక్కడక్కడ ఏమవుతుంది? మీ యొక్క శ్వాస వేగం పెరుగుతుంది. అందువల్ల శ్వాస యొక్క వేగము శ్రమ లేకుండా నేర్చుకునేటటువంటి సెంటర్స్ నే పూర్వకాలము ఆశ్రమాలు అనేవారు. శ్రమ లేనటువంటి, ఇప్పుడు ఆశ్రమాలు దేవునికి తెలియాలి ఎన్నో శ్రమలు ఉన్నాయి. చాలా మనం భారతదేశాన్ని కరెక్ట్ లైన్ లో పెట్టవలసినటువంటి అవసరం ఉంది, గమనించుకోండి. అది మీ ద్వారానే జరగాలి. ఆశ్రమాలు నా ఒక్కడి ద్వారా నేను స్థాపించలేను కదా. ఆశ్రమాలు స్థాపించాలి అంటే మీ యొక్క సహాయ సహకారాలు కావాలి. 7 ఆశ్రమాలు స్థాపించబట్టడానికి కాకువాయిలో చాలా రెడీగా ఉన్నాయి. ఆ ఆశ్రమాల గురించి వివరణ మీకు అర్థం అవుతుంది. ఎందుకు అక్కడ పని ఆగినట్టు అనిపిస్తున్నాయి, ఆగలే పనులన్నీ బాగానే జరుగుతున్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలలో వశిష్ట, అత్రి, గౌతమ, భారద్వాజ 7 ఋషులు ఉన్నారు కదా మన పేర్లు. ఇక్కడ పెట్టిన ఆశ్రమాలు కూడా వాళ్ళవే. ఇక్కడవి తర్వాత మరి ఎప్పుడు వస్తుందో చెప్పలేము. చాలా ఫాస్ట్ గా ఉన్నారు శ్రీనివాస శర్మ ఆచార్య గారు. ఎప్పుడో చేద్దాం అనుకున్న హీన్స్ది జూలైలో నేను బయటకు వెళ్ళి వచ్చాక చేద్దాం అనుకున్నటువంటిది ఇప్పుడే క్లబ్ అయిపోయింది. దాన్ని బట్టి మీ యొక్క ఎలిజిబిలిటీ తెలుస్తుంది. మీరు అది చూసుకోండి. ఇతనే ఏం చేయించారు గురువులు ఎప్పుడు కూడా సరే మీరు వచ్చారా ఇస్తాను అనేది మీకు అర్హత ఉంటేనే అది జరుగుతుంది. కానీ ఆ అర్హతను మీరు ఉపయోగించుకోలేకపోతే, కానీ శ్రమ పడి ఉపయోగించుకోవడం కాదు, ఆశ్రమంలో శ్రమ తెలియకుండా ఉపయోగించుకోవాలి. అందుకే చాలా సార్లు మీకు ఇక్కడ చేయగలిగేటటువంటి అనేక పనులు మీరు ఇంటి దగ్గర చేయలేము అనిపిస్తుంది చాలాసార్లు. ఇంచట ఇది ఆశ్రమం కనుక ఇంటి దగ్గర మీరు చేయగలిగితే అదేమవుతుంది, అదే ఆశ్రమం అవుతుంది. కానీ ఇంటిని ఆశ్రమంగా మార్చుకోవడం కొంచెం కష్టం. ఆశ్రమాలలో వీటిని మీరు లాగిన్ చేసుకోగలిగితే, ఈ మానసిక స్థితిని మీరు తెచ్చుకోగలిగితే, ఇంటి దగ్గర కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. అంచేత 21,600 సార్లు ఉపయోగించుకోవలసినటువంటి శ్వాస మీరు ఎప్పుడైతే వాక్కు రూపంలో దాన్ని బహిర్గతం చేస్తారో శ్వాసే నష్టపోతున్నారు. మీరు వాక్కి శ్వాసకి తేడా లేదు. అందుకని భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఆశ్రమాలలో మునులుంటారు. మునులంటే మౌనంగా ఉండేవారు. ఇది మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. చాలా సార్లు నేను చెప్తా, ఇక్కడ మాట్లాడొద్దు. ఎన్నోసార్లు చెప్తారు, చెప్తూ ఉంటా, ఏం పర్వాలే. మీరు ఎప్పటి వరకు దాన్ని నేర్చుకోలేదో అప్పటి వరకు నేను చెప్తూనే ఉంటా. అస్సలు మాట్లాడొద్దు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద ఈ వాతావరణంలో. అప్పుడు లాభం ఏంటి, సహజంగానే అనేక శ్రమలు మీకు తగ్గుతాయి. మీరు కావాలంటే చూసుకోండి, చాలాసార్లు మౌనంగా ఉన్నప్పుడు వచ్చేటువంటి శక్తి మన ఎస్ఎస్ఓలు అవుతే వాళ్ళు డైరెక్ట్ గానే చెప్తారు వాళ్ళు అక్కడ, అసలు మౌనమే భగవంతుడని, ఈశ్వరుడని. కానీ మౌనాన్ని మీరు సాధించాలి అంటే మీ అంతటి మీరు నోరు మూసుకుని ఉండలేరు, చాలా కష్టం అది. దానికి ఈ శ్లోకం అర్థం చేసుకోండి. ఎలాగా ఆ శ్రీకృష్ణుడు మీకు గైడెన్స్ ఇచ్చాడు, అంతకాళేశ మామేవ స్మరన్ముత్వా కళేధరం యత్ప్రయాతి సమద్భావం యాతినా చత్ర సంశయ. ఉద్యోగం చేస్తున్నాడు, ఇవాళ రాత్రి పడుకున్నాడు. మామూలుగా రోజు ఉద్యోగానికి వెళ్లేటటువంటి కార్యక్రమాలు అవుతే వాడేం మాట్లాడు, ఏమి చేయడు. కానీ ఏదో ఆఫీసులో ఇన్స్పెక్షన్ అవుతుంది, ఏదో అవుతుంది. ఇంకా వాడికి ఆ రోజల్లో రాత్రి పడుకున్నప్పుడు కూడా ఇంట్లో వాళ్ళతో ఏం చెప్తాడు, రేపు ఇన్స్పెక్షన్ ఉంది, నిన్నని పెన్నాడో లేపోయింది, నేను ఆఫీస్ నుంచి ఫైల్స్ తెచ్చుకున్నాను, ఆ ఫైల్స్ ని రేపు ఇన్స్పెక్షన్ లోపల నేను రెడీ చేసుకోవాలి ఆఫీసర్ వచ్చే లోపల. అత్యంత రెండో రోజు వాడు చేయబోయే పని ఏం చేసుకుంటున్నాడు, వాడు స్మరిస్తున్నాడు. ఎప్పుడు స్మరిస్తాడు రెండో రోజు చేయబోయే పని, ఆ పనికి ఏదైనా ఒక ప్రాముఖ్యత ఉంటే. అంచేత మీ జీవితాలలో శ్రీంబీజ సాధనలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజుకి ఏదో ప్రాముఖ్యత ఉండాలి. మన జీవితాలలో ఉత్సాహం ఎందుకు లేదు అంటే, మన జీవితాలలో ఒక లక్ష్యం ఎందుకు లేదు అంటే, మన జీవితాలకి ఒక గమ్యం ఎందుకు లేదు అంటే ఏ ప్రాముఖ్యత లేదు. ఇవాళ ఎలా పడుకున్నామో, రేపు రాత్రి ఎలా పడుకుంటామో, ఎల్లుండి రాత్రి ఎలా పడుకుంటామో, 10 సంవత్సరాల రాత్రి ఎలా పడుకున్నామో అంతే. చరిత్ర చరణమే, పొద్దున లేవటం, పాలు తీసుకురావటం, 10 నిమిషాలు రాలేదని తిట్టుకోవటం, టిఫిన్ చేయటం, టిఫిన్ రుచి బాగా కుదరలేదని తిట్టుకోవటం, టిఫిన్ చేశాక పిల్లల్ని రెడీ చేయటం, పిల్లల్ని మోజులు ఎక్కడ పెడతారో తెలియదు, మీరు ఎక్కడ చేస్తారో తెలియదు, రథవాన్ని వాళ్ళని తిట్టడం, వాళ్ళని తిట్టాక వాళ్ళు వెళ్ళిపోగాని ఈ రథ పని నేను చేయలేసి వస్తున్నాను, ఇన్నేళ్ళలో నా కర్మ అనుకోవటం, అనుకున్న తర్వాత భోజనం చేయటం, భోజనం చేయగానే ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి టీవీ ఏదో చూడటం, చూడగానే సాయంత్రం పిల్లలు వస్తారు, పిల్లలు రాగానే వధువులు మళ్ళా వచ్చారా, దెయ్యాలు తయారయ్యారని తిట్టుకోవటం, దెయ్యాలంతా తయారని తిట్టుకున్న తర్వాత సాయంత్రం పూట ఎవరో స్నేహితులు వాళ్ళు వస్తే ఎంత బాధపడుతున్నాను నేను, నేను గనక ఈ ఇంటిని నడిపిస్తున్నాను నేను, లేకపోతే అసలు ఇల్లులా ఉండేదా ఇంటి అనుకోవటం, అవును సుమా నేను అంతేను నా వల్ల మా ఇల్లు నడుస్తోందని వాళ్ళు కబుర్లు చెప్పుకోవడం, కబుర్లు చెప్పుకున్నాక టీవీ చూడటం, టీవీ చూస్తే పడుకోవటం. ఇంతకంటే వేరుగా మీ జీవితాలు ఉన్నాయా నాకు చెప్పండి ఒకసారి. ఏం సింగీజం వస్తుంది డైరెక్ట్ గా చెప్పేసి నాకు భవిష్యత్ అంటే దిగదృష్టిలు అక్కర్లే దీనికి. దెయ్యాలు అనుకోకపోతే రాక్షసులు అనుకుంటారు అంతే, మాటలు కొంచెం మారుస్తాను మీరంతే. అంచేత అంత కాలేచ మామేవ స్మరణత్వ కళేబరం. నెక్స్ట్ డే ఏ విధమైనటువంటి మార్పు నేను నా జీవితంలో తెచ్చుకోబోతున్నాను అనేది చాలా క్లియర్ గా శ్రీంబీజ సాధకులు ఉన్నాయి. శ్రీంబీజము ఐశ్వర్యవంతుల యొక్క లక్ష్యం ఏంటి అంటే చాలా బిజీగా ఉంటారు వాళ్ళు. అసలు వాళ్ళకి తిట్టుకోవటానికి కూడా టైం ఉండదు, వాళ్ళకి విసుక్కోవటానికి కూడా టైం ఉండదు. మీ జీవితాన్ని అలా మలుచుకోండి ముందు మీరు. అంచేత కాలాన్ని సద్వినియోగం చేయటం అనేది ముందు క్లీన్ విజన్ లో చెప్పబడింది. కాలాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే, నాకు బాగా గుర్తు అనంతపూర్లో ఉన్నప్పుడు, అసలు మిగతా చోట్ల కూడా పిహెచ్డీ చేశాను, ఉద్యోగం లేదు, ఖాళీగా ఉన్నాను. ఒకరోజు అలా వెళ్తూ ఉంటే ఒక చోట చాలా రష్ కనిపించింది నాకు. కుటుంబంలో ఆగాను. ఎంత రష్ అంటే ఇక్కడ హోమియో మందులు ఇస్తున్నారు అన్నారు. హోమియో మందులు ఇస్తున్నారు ఏంటో అని చూశాను నేను. నచ్చింది నాకు. ఆయన దగ్గర డైరెక్ట్ గా వెళ్ళి ఎలాగ నేర్పిస్తారా, నేర్చుకునేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా నేర్పిస్తాను. దూరే ఆ రోజు నుంచి 3 సంవత్సరాల వరకు 60,000 రూపాయల పుస్తకాలు ఆయన దగ్గర ఉండేవి హోమియోపతివి. అప్పటికి ఆయన దగ్గర లైబ్రరీలో చల్పతి గారు నేను ఉండేది. ఎప్పుడు ఏ టఫ్ కేసు వచ్చినా ముందు ఆయన నన్ను పిలిచేవాడు, పిలిచి డిస్కస్ చేసేవాడు, ఇలా చేయాలి రామకృష్ణ, ఇలా చేయాలి, ఇలా చేయాలని. చివరికి ఆ జ్ఞానం ఇప్పుడు ఎంతలా ఉపయోగపడుతుంది, కానీ అప్పుడు మాత్రం నేను ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది అని మాత్రం చేయలే. అది ఒక జ్ఞానము. ఖాళీగా ఉన్నాను, నేర్చుకున్నాం. రాత్రి 12 గంట రమ్మనేవాడు, 1 గంటకి రమ్మనేవాడు, వెళ్ళేవాడిని. దాని తర్వాత ఆయన నిద్ర లేవకముందు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పుస్తకాల్లో ఆ రోజు వచ్చేటటువంటి ఏదైనా స్పెషల్ కేసులు పిలుస్తారు కదా, వాటిని రెడీ చేసుకుని ఆయన నిద్ర లేచిన తర్వాత మందులు కడుతూ ఉండేవాడిని 12 గంటల వరకు. మధ్యలో నాకు గుర్తు కూడా లేదు టీవీ తాగావని ఎందుకు. ఆ 2-3 మళ్ళీ పోయిన తర్వాత ఆయన అడిగాడు, అసలు నువ్వు 7 గంటలకు ఎప్పుడో వచ్చేస్తున్నావు కదా, 12 గంటలకు వెళ్తున్నావు, మరి మధ్యలో ఏంటి. అప్పుడు నాకు గుర్తు వచ్చింది, నేనేం తీసుకోలేదని. అప్పుడు ఆయన ప్రశ్న వేశాక తర్వాత మనం 3:30కి వెళ్ళిపోయామండి. మళ్ళా రాత్రి 1 గంట అయ్యేది. అప్పుడు ఆ విద్య వస్తుంది తప్ప, ఎప్పుడో కళ్యాణి గారు వస్తే ఆవిడ పాపం ఆవిడ కన్నీళ్లు తిరగటానికి నేను వెళ్ళి ఏదో ఆవిడేం చెప్పింది, ఏం చెప్పారు నేను హోమియోపతి చెప్పారండి అమ్మాయి, అదేనా గుర్తుంది కనీసం హోమియోపతి చెప్తున్నామని. ఇదంతా ఇంచేత అంతకాలు చమామేవ స్మరన్ కలేవనం. రాత్రి పడుకునేటప్పుడు రేపు మీరు సాధించదలుచుకున్నది ఏమీ లేదు, ఒక గమ్యము లేదు, ఒక లక్ష్యం లేదు. ఎప్పుడైనా ఒక గమ్యం ఉందనేసరికి, పరీక్ష ఉంది అనేసరికి, ఎప్పుడు చదవని కుర్రవాడు కూడా 3 గంటల లేస్తాడు, లేకపోతే ఏదైనా అమ్మ మీద విరుచుకుపడతాడు. రోజు లేపుతూ ఉంటే ఏం చేస్తాడు, నేను లేవనంటాడు. ఇంచేత స్మరణ ముక్త్వ కలేబరం, ఆ సాధించదలుచుకున్న దాన్ని, ఆ లక్ష్యాన్ని గమనించుకుంటూ మీరు శరీరాన్ని వదలండి. అంటే ప్రాణాన్ని వదలమని కాదు, నిద్రలోకి వెళ్ళండి. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు దాన్ని గురువు గారు ఏం చెప్పారు, ఆత్మబోధ తత్వబోధ, ప్రతిరోజు ఒక కొత్త జన్మ, ప్రతి రాత్రి ఒక కొత్త మృత్యువు. దీని మీద మనం ఎంతలా సాధించగలుగుతున్నాం దాన్ని బోర్డు మీద రాసుకోండి. ఎదురుకుండా ఇవాళ కనీసం చూసినప్పుడైనా గుర్తొస్తుంది, ప్రతిరోజు కొత్త జన్మ, ప్రతి రాత్రి కొత్త మృత్యువు. అంచేత మీకు రేపు ఇవాళ చచ్చిపోతున్నారు మీరు. చాలా జాగ్రత్తగా వినండి, ఈ అద్భుతాలు ఖచ్చితంగా మీకు జరుగుతాయి. మీ యొక్క సాధన తీవ్రత బట్టి ఉంటుంది అది. ఇవాళ పడుకున్నటువంటి వ్యక్తి, ఇండియాలో పడుకున్నటువంటి వ్యక్తి, వాడు కరెక్ట్ గా స్మరణ చేసుకోగలిగితే రేపు శుక్రగ్రహాల్లో నిద్ర లేవచ్చు వాళ్ళు చాలా ఈజీగా. అదేం పెద్ద కష్టమేం కాదు. కానీ అసలు ఆ కోరిక ఉండాలి ముందు. ఇంచేత ఎప్రయాతి సమద్భావం యాతినా చిత్ర సంశయ, ఎవడు మరణకాలమందు కూడా నన్నే స్మరించుతూ శరీరమును విడిచిపోవుచున్నాడో అతడు నా స్వరూపమును పొందుచున్నాడు, ఇట సంశయము ఏమాత్రము లేదు. మీరు అసలు అది డౌట్ చేయకండి అన్నాడు ఆ క్వశ్చన్ ని శ్రీకృష్ణుడు. ఇది ఎటర్నల్ ప్రిన్సిపల్, శాశ్వత నిత్య నూతనమైనటువంటి సనాతన సత్యము, ఆ వేదిక్ ప్రిన్సిపల్. ఏంటి వేదిక్ ప్రిన్సిపల్ అంటే, మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు ఏమి ఆలోచిస్తూ పడుకుంటారో ఖచ్చితంగా ఆలోచన 2 రోజు పొద్దున్న జరిగి తీరుతుంది. మేము ఎన్నో ఆలోచిస్తూ పడుకుంటాం మాస్టారు, జరగటం లేదా ఎన్నో ఆలోచించటం వల్లే వస్తుంది కూడా. మా చెల్లెలు చాలాసార్లు నన్ను అడుగుతూ ఉండేది, మరి అన్న నేను ఇంత చెప్తున్నా కదా మాకు మారుతి కారు రావాలి అనుకుంటే వస్తుందా? తక్షణమే వస్తుందమ్మా. ఇంట్లో అమ్మా అంబాసిడర్ అయితే మనం మంచిదేమో అంది. లభ్యమైనా ఎక్కడ దెబ్బతింటాం? మారుతి కారు అడిగితే వస్తుందా అంది. వస్తుంది అన్న. ఇమ్మీడియట్ గా బుర్రలోకి ఏమొచ్చింది, మా కుటుంబానికి కొంచెం చిన్న చిన్న పర్సనాలిటీస్ కనుక మారుతి గారు సరిపోదు అంబాసిడర్. అది కూడా ఏమో అది తప్పు, అంతకంటే ఏం లేదు, అయితే ఖచ్చితంగా వస్తుంది. సంశయము లేదు అని చెప్పేటటువంటి మాట జగద్గురువుది. అంచేత మీరు ఏమి స్మరిస్తారో ఆ స్మరణలో ఏం లోపం ఉందో మీరు చూసుకోండి. మీరు ఎన్ని ఆలోచిస్తారో దానికి పెద్ద ఉదాహరణ, మీరు ఒకసారి బట్టల షాప్కి వెళ్ళి చూడండి, బలంగా ఉంటుంది, బట్టలు తీస్తూ ఉంటారు తీస్తూ ఉంటారు. ఇంత చేస్తే ఏంటంటే చీర కొనాలి, పోనీ ఒక షర్ట్ తీసుకోనాలి. వాడు మళ్ళీ బయటికి వెళ్ళి ఒరిజినల్ కలర్ ఎలా ఉందో అని చూస్తాడు. ఇంతకీ వాడికి ఏం కావాలి? ముందు అనుకుని వెళ్ళి ఈ కలర్ క్లాత్ ఉంటేనే నేను కొంటాను, లేకపోతే కొన్ను, ఈ రేటే పెట్టి కొంటాను అనుకుని వెళ్ళాడు అనుకోండి, రెండు నిమిషాల్లో అయిపోతుంది. కానీ అక్కడ ఏమవుతుంది, వాడి స్మరణలో ఏం లేదు. అక్కడ వాడి ముందు విసిరేసినటువంటి బట్టల్లో ఎన్నుకోవాలి అంటే ఏమి ఎన్నుకుంటాడు అసలు, వాడి స్మరణలో ఏం లేదు కదా. ఇది మీరు మీ పిల్లలు చాలా జాగ్రత్తగా అలవాటు చేసుకోండి. రాత్రి పడుకుంటున్నప్పుడు ఇది నేర్పండి. ఖచ్చితంగా మీరు రాత్రి పడుకునే ముందు ఏమి ఆలోచించి పడుకుంటారో ఖచ్చితంగా నెక్స్ట్ డే జరుగుతుంది. కానీ ముందు కొంచెం అలవాటు పడాలి దానికి. కొత్తగా రైటింగ్ నేర్చుకున్నటువంటి వాడు ఏ రాస్తే ఈ వేలు పొడుగైపోతుంది, ఇది చిన్నదవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, వాడికి ఒక స్క్వేర్ బాక్స్ పెడతాం, అందులోనే రాయమంటాం. అక్కడ కూడా కుదురుగా రాయలేడు వాడే. తర్వాత తలకాయటం మీద ఇచ్చినా కూడా కుదురుగా రాయగలుగుతున్నాడు. యమ్యం వాపి స్మరణ భావం త్యజం చంతే కలేవరం తం తమ ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. దుర్గా సప్తశతిలో ఇదే శ్లోకం వస్తుంది. గుర్తున్న వరకేనా శ్లోకం? యమ్యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం పరమైశ్వర్యమతులం ప్రాప్స్యతే భూతలే పుమాన్. భూతలంలో ఏ మనిషి అయినా సరే ఏమేమి వాడు ఆలోచిస్తున్నాడో అదే పొందుతున్నాడు. ఇంకేది మీ కష్టాలుంటే ఎందుకు వచ్చాయి? ఆ వైదిక నియమాన్ని, ఆ వేదిక నాలెడ్జిని మీరు అర్థం చేసుకోండి. మీకున్నటువంటి అనారోగ్యం కానీ, మీకున్నటువంటి కష్టాలు కానీ మీరు ఆలోచించుకున్నాయి. ఇతరుని అనవసరంగా మీరు బ్లేమ్ చేయకండి. ముందు అది కనుక మీరు చేసేసుకుంటే ఇంక ఇతరులు మీరు ఆధారపడరు. మీరు మీ మనస్సును మార్చుకుంటే, మీ ఆలోచనలు మార్చుకుంటే మారిపోతాయి. అది మొదటి చెప్పిన దానికంటే మళ్ళా ఎక్కడ అర్థం కాదు అని మళ్ళా రిపీట్ చేస్తున్నాడు. అక్కడ దుర్గా సప్తశతిలో కూడా అదే చెప్పబడింది. ఆ మొత్తం వైదిక్ ప్రిన్సిపల్ ఇది ఒక్కటే. ఇది ఒక్క శ్లోకాన్ని మీరు పట్టేసుకోగలిగితే దాన్నే వాళ్ళు పట్టుకోవాలి. సైంటిస్ట్ ఏమంటాడు, నాకు క్యాన్సర్ కి మందు కనిపెట్టాలని ఉంది. 100 మంది కలిసి కూర్చున్నారు. వాడు రాత్రి పడుకునేటప్పుడల్లా వాడికి ఇదే, నాకు క్యాన్సర్ మందు కావాలి. 2 రోజులు పొద్దున్న వెళ్తాడు లాబొరేటరీకి, ఏదో 100 వేలు చేస్తాడు, రాదు రిజల్ట్. మళ్ళా రాత్రి పడుకునేటప్పుడు నాకు క్యాన్సర్కి మందు కావాలి. చాలా జాగ్రత్తగా ఇక్కడ జరిగేటటువంటి ఒక అద్భుతాన్ని గమనించండి. క్యాన్సర్కి మందు గ్యారంటీగా వస్తుందని మీకు తెలుసు కదా. ఎవరి వల్ల వస్తుంది? ఈ సైంటిస్టుల వల్లే. వాళ్ళు చేసింది ఏంటి? క్యాన్సర్కి మందు కావాలి, క్యాన్సర్కి మందు కావాలి, క్యాన్సర్కి మందు కావాలి. దీన్ని ఏమంటాం మనం? జపం అంటాం. కానీ జపం చేశాక వాడు ఏం చేస్తున్నాడు? దానికి కావలసినటువంటి భౌతిక ప్రయత్నాలు వాడు శాయశక్తిగా చేస్తున్నాడు. దానికి కావలసినటువంటి వనరులు అమెరికాలో ఉంటాయంటేనే, హిమాలయాల్లో ఎక్కడో ఉంటాయంటేనే వాడు వెళ్తాడు, లేకపోతే తెప్పించుకుంటాడు, అంతా చేస్తాడు. మరి మీరు క్లీన్ జపం చేసి అందుకు రిజల్ట్స్ రావు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జపము నేనే అంటాడు శ్రీకృష్ణుడు, యజ్ఞానం జపయజ్ఞోస్మి. యజ్ఞాలన్నింటిలోనూ కూడా జపయజ్ఞాన్ని నేనే అంటాడు. మరి జపయజ్ఞం యజ్ఞాలు అయింది అసలు ముందు, తర్వాత సంగతి ఆలోచిద్దాం. అదంతా కూడా ఈ 8వ అధ్యాయంలో చెప్పబడతాయి మీకు చాలా జాగ్రత్తగా. కానీ ప్రిన్సిపల్ ఇదే. ఏంటి ప్రిన్సిపల్? అక్కడ నువ్వు ఏమి ఆలోచించావో అదే నీకు లభిస్తుంది. అది తప్ప నీకు ఇంకేమీ లభించదు. అంచేత నువ్వు సుఖంగా లేవా, అందంగా లేవా, నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, పొడుగ్గా ఉన్నావా, పుట్టిగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా, వీటన్నిటికీ కారణం ఎవరు? నువ్వే. అది ఫండమెంటల్ గా ఈ రోజు మీరు బుర్రకెక్కించేసుకున్నారనుకోండి, శ్రీంగిజ సాధకులే. ఎండగా ఉంది, మీ ఆలోచన వల్లే. మరి నా ఆలోచనల వల్ల ఎండ మారుతుందా? అందరికీ మారదు, నీకు మారుతుంది. ఎలా మారుతుంది? వాటి గురించి మనం తర్వాత తర్వాత ఆలోచిద్దాం. యమ్యం వాపి స్మరణ్ భావం త్యజంచంతే కలేవరం తం తమైవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. అర్జున, ఎవరు మరణ కాలమున ఏ భావమును లేక రూపమును చింతించుచు దేహమును వీడును, వాడట్టి భావము యొక్క స్మరణచే కలిగిన సంస్కారము కలిగి ఉండుట వలన ఆయా రూపమునే పొందుచున్నాడు. మీరే ఆ రూపాన్ని పొందేస్తారు తర్వాత. కానీ ఇందాక నేను చెప్పానే, మారుతి కారు కావాలి అంటే వస్తుందా? వస్తుంది అనగానే తక్షణం మీకేం అక్కర్లేదు, మారుతి కారు అక్కర్లేదు. మీకేం కావాలి? అంబాసిడర్ కారు వస్తుంది. ఎందుకులేండి మాస్టర్, చాలా బాగుంటుంది కదా, ఏదో రోల్స్ రాయిస్. అక్కడ పోతుంది దెబ్బ మీకు. అందుకంటే ఇంకేళ్ళే కాస్త ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయాన్ని మీరు రాగలిగితే తస్మాత్, అందువల్ల తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుచ్చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్య సంశయ. చిన్న ఫార్ములా చెప్పాడు. మీరు ఏది కోరుకున్నా ఆ కోరికకి ఎక్కడో అక్కడ ఎదురు దెబ్బ ఉంటుంది, ఏదో ఒక అడ్డంకి వస్తుంది. కానీ మీలోని సర్వజ్ఞుడు అయినటువంటి, సర్వసమర్థుడు అయినటువంటి, సర్వాంతర్యామి అయినటువంటి ఒక చేతనత్వం ఉంది. మీరు ఏం ఆలోచిస్తే అదే జరుగుతుంది అన్నప్పుడు, ఓ రెండు మూడేళ్లు మీరు అవస్థపడి ఓ మారుతి కారుని మీరు కింద దించుకోవటం కంటే, రెండు మూడేళ్లు కనుక మీరు అవస్థపడి ఆ సర్వజ్ఞత్వాన్ని, ఆ సర్వసమర్థతను, ఆ సర్వవ్యాపకత్వాన్ని దింపుకుంటే పోలే. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయుచ్చ. అందువల్ల ప్రతి టైంలోనూ జాగ్రత్త స్వప్న సుషుప్తిలో మనకి జాగ్రత్త అవస్థలోనే స్థిరత్వం ఉండటం లేదు. స్వప్నావస్థలో కూడా స్థిరత్వం రావాలి, సుషుప్తి అవస్థలో కూడా స్థిరత్వం రావాలి. ఇక్కడే ఏదో చిన్న చిన్నటువంటి త్యాగాలు చేసి మేము ఎంత గొప్పవాళ్ళము. ఇందా చేస్తే మీరు త్యాగాలకి వాల్యూ కూడా లేదు. భౌతిక జగత్తులో చేసే త్యాగాలకి పెద్ద వాల్యూ ఏమి ఉండదు. దాని గురించి మనం ఇంత కంగారు పడిపోతూ ఉంటే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు? స్వప్న స్థితిలో కూడా, సుషుప్తి స్థితిలో కూడా తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుజ్జ మయ్యర్పిత మనోబుద్ధి, నా కోసమే అర్పించబడినటువంటి మనస్సు బుద్ధి వల్ల మామే వైశ్యసి నన్నే పొందుతావు నా సంశయ. దీనికి ఏ విధమైనటువంటి సంశయం లేదు. గ్యారంటీ మీద గ్యారంటీలు చూపించి బారేస్తున్నాడు. ఇంత గ్యారంటీలు ఎక్కడి నుంచి నేర్చుకున్నాం కాబోదు? వారంటీ అంతా కూడా ప్రోడక్ట్కి, శ్రీకృష్ణుడు ప్రోడక్ట్ ఇది, జగద్గురు తత్వం యొక్క ప్రోడక్ట్కి గ్యారంటీ ఇస్తున్నారు. కానీ ఎప్పుడు? నాకు నువ్వు తప్ప ఇంకెవరు అక్కర్లేదు. దానికి ప్రహ్లాదుడు పెద్ద ఉదాహరణ. తండ్రి రకరకాలైనటువంటి బాధలు పెడుతున్నాడు. చాలా జాగ్రత్తగా జీవిత చరిత్ర చదవండి. ఒక్క క్షణము కూడా నా తండ్రి నన్ను బాధ పెడుతున్నాడు అని ఎప్పుడూ అనుకోలేదు. భావన రాలేదు. నేచర్ ఈస్ అంటే నా పరిస్థితి అంతే కాదు. ఎలాంటి గురువు అతనికి లభించాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరి మనకు వచ్చేటటువంటి కష్టాలు, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అని పట్టుకుని ఇంత గందరగోళం పడిపోతూ ఉంటాం మనం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మై అర్పిత మనోబుద్ధి మామే వైశ్య సంశయ. నీ మనస్సుని, నీ బుద్ధిని భౌతిక జగత్తులో ఉన్నటువంటి దేని మీద కూడా ఆపాదించకండి. దీనివల్ల ఏం లాభం అవుతుంది?
ఎందుకు ఏంటి చెప్తున్నాడు? దక్షిణామూర్తి స్తోత్రంలో పొద్దున మనం చదువుకున్నాం, ఇది కనుక మీరు చేస్తే మయ్యర్పిత మనోబుద్ధి ఆ గ్యాప్ మనలో ఉన్నటువంటి జగద్గురువు కనుక చేస్తే అష్టసిద్ధులు నవనిధులు కూడా మీకు ఖచ్చితంగా లభిస్తాయంటాడు. అక్కడ కూడా సంశయం లేదంటాడు. పాప శంకరాచార్య వారికి సంశయం లేదు, కృష్ణుడికి సంశయం లేదు, ఉన్నదంతా మనకే. వాళ్ళిద్దరికి అసలు డౌటే లేదు, చేస్తే అది వస్తుంది అంటారు వాళ్ళు. ఆ డౌట్ వల్లే నాశనం అయిపోతున్నాం. సంశయాత్మ విన్నది డౌట్ పడక్కర్లే. జగద్గురు వాక్కుని, శంకరాచార్య వారి వాక్కుని మీరు డౌట్ పడితే ఆవిడేం చేస్తాడు? అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అని చెప్పి ఇదేం చేయాలి? ఇంకా అభ్యాసం చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు మనస్సు బయటకు వెళ్తూ ఉంది. ఎతో ఎతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం. ఆరో అధ్యాయం చదువుకుండగానే మనసు ఎక్కడెక్కడికి వెళుకుతూ ఉంటుంది. ఒకసారి కోరికలు వంపల్లాట వెనకాతలు పరిగెడుతూ ఉంటుంది. పరిగెట్టినమండి, మళ్ళా గుర్తు చేసుకుంటాం, మళ్ళా అభ్యాసం చేసుకుని వద్దులే. లోపల ఉన్నటువంటి ఆ సర్వసాక్షి, లోపల ఉన్నటువంటి ఆ సర్వజ్ఞుడు, లోపల ఉన్నటువంటి ఆ జగద్గురువుకి నేను సమర్పణ చేసుకుంటున్నాను. బాహ్యమైనటువంటి పరిస్థితులు వాడే నియామకుడు. వాడు ప్రహ్లాదుడికి ఇచ్చినటువంటి కష్టాలన్నీ ఇవ్వటం వల్ల సత్యయుగంలో జరిగినటువంటి ఆ సంఘటనకి ఇప్పుడు ఆ ఐదేళ్ల కుర్రాన్ని మనం పెద్ద గోల్గా చెప్పించుకుంటున్నాం. ఏమీ లేకుండా వచ్చేసిందనుకోండి, అసలు రాయటానికి ఏమంటుంది పాపం కదా. కానీ అక్కడ ఏం చెప్తాడు? పానీయములు తాగుచు, ఇంత శ్లోకం తెలుసు కదా. అంత చేసినా కూడా వాణ్ణి మరవడే అని ఆశ్చర్యపోతాడు. వాడే ఆడుకోవటం మానలేదు, తిండి మానలేదు, ఏమి మానలేదు ప్రహ్లాదుడు. తండ్రి ఏనుగుల చేత చొప్పిస్తానంటే తొక్కించుకో అన్నాడు, పావుల చేత కడిపిస్తానంటే కడిపించుకో అన్నాడు. మీకు కాస్త తలనొప్పి ఇస్తే నన్ను సాధనా క్యాంపుకి వస్తే నాకు తలనొప్పి వస్తుందా అంటారా? ఏం చెప్పేది నేను, సాధనా క్యాంపులో ఎండ ఎక్కువగా ఉందంటారు. మీకేంటంటే ఏసీ రూమ్స్ లో కూర్చోబెట్టే నిద్ర వస్తుంది, వచ్చారు కూడా అది ఎందుకంటే ఏమవు. అంచేత ఆ అభ్యాస యోగ యుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఓ అర్జున, అభ్యాసమని యోగముతో కూడినది, ఇతర విషయముల పైకి పోనిదగియు మనస్సు చేత సర్వోత్తముడు పరమ పురుషుని మరల మరల స్మరించుచు మనుజుడు అతన్నే పొందుచున్నాడు. ఇక్కడ ఎలా నిద్రపోవాలో పదో శ్లోకంలో చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. శ్రీం బీజ సాధువులకి ఇది చాలా అవసరం. ఇంచేత భగవంతుడంతేనే ఐశ్వర్యవంతుడు, భగవంతుడిని మించినటువంటి ఐశ్వర్యం ఎక్కడా ఉండదు. పదో అధ్యాయంలో అతని యొక్క అంశలో ఎక్కడెక్కడ ఐశ్వర్యం ఉందో చెప్పుకొస్తాడు విభూతి యోగంలో. అదంతా కూడా ఏం చెప్తాడు? మమ్మీ కావాల్సి స్థితితో జగత్ నా యొక్క ఒక్క అంశతో ఈ గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ జగత్ అంతా కూడా స్థితో జగత్ నియమింపబడి ఉన్నది. ఆ అద్భుతమైనటువంటి శక్తి పొందటానికి ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చేయవ ధ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపై ఇతి దివ్యం. భ్రువోర్మధ్యే ఆజ్ఞాచక్రము. ఈ ఆజ్ఞాచక్రము మన రెండు కళ్ళు మధ్య ఉన్నటువంటి ఆజ్ఞాచక్రం అంటే అది ప్రపంచంలో ఉన్నటువంటి ఆజ్ఞాచక్రమే అవుతుంది. మీరు విశుద్ధి కంటే కిందనున్నట్టు లెక్క. చాలా గందరగోళం ఉంది. అంచేత అక్కడేం చెప్తాడు? భక్త్యా యుక్తో యోగ బలైన చేయవ. భక్త్యా భక్తి యోగము 12వ అధ్యాయం మనం చదువుకుంటున్నప్పుడు ఆ భక్తి యోగం యొక్క లక్షణాలు కనిపిస్తాయి. కాని భక్తి అంటే అర్థం ఏంటి? దేని మీద ఎప్పుడు ఎప్పుడు మీకు ఖాళీ ఉన్నా మీ మనస్సు వెళ్ళిపోతుందో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భక్తి అంటే అదే. ఆ నిర్వచనాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ డెఫినేషన్స్ మీకు ఖండతా ఉండకపోతే మీరు ఈ యోగ శాస్త్రంలో నిష్ణాతులు కాలేదు, పారంగతులు కాలేదు. చాలా మందికి తెలియదు భక్తి అనేది భక్తులకి భగవంతుడి మీద వెళ్ళిపోతుంది. మనకి దేని మీద భక్తి ఉంది? అసలు ఉందా అని నాకు చాలా డౌట్. అసలు దేని మీద భక్తి లేదు. అంచేత మన జీవోత్సవాలని యాక్చువల్గా సహజంగా చిన్నపిల్లలకి ఎటువైపు వెళ్తుంది? ప్రసాదం భక్తులు అంటాం చాలా చోట్ల. అంటే వాడు భగవంతుడి దగ్గరికి దేవాలయాలకు ఎందుకు వస్తున్నాడు? వాడు వాడి దృష్టి ఎక్కడుందనమాట? ఎప్పుడు ఇదంతా అయిపోతే అప్పుడు భక్తి ఎప్పుడు వస్తుంది? అది భక్తి, ప్రసాదం ఎప్పుడు వస్తుంది అని. అంచేత భక్త్యా యుక్తో, దేని మీద భక్తి ఉండాలి మనకి? ఆ గ్యాప్ ఇప్పుడు మీకు ఖాళీగా ఉన్నా అక్కడికి వెళ్ళిపోగలగాలి. అక్కడికి వెళ్ళమని చెప్పినప్పటికీ కూడా మీరు మాట్లాడుకుంటూ ఉంటే భక్తి దేని మీద ఉన్నట్టు? మాటల మీద ఉన్నట్టు. జాగ్రత్తగా అది అర్థం చేసుకోవచ్చు. మీరు మౌనంగా ఉండలేకపోవడానికి కారణం మీ తప్పు కాదు, పాపం. దాని మీద భక్తి మీరు జనరేట్ చేసుకోలేకపోతున్నారు. అది అభ్యాసం చేసుకోండి, గుర్తు చేసుకోండి. మళ్లీ మళ్లీ మాట్లాడుతున్నారు, ఇక్కడే కదా మీరు మాట్లాడుకుంటుంది, గబుక్కుని మీకు గుర్తొచ్చింది. మనం గ్యాప్ లో ఉండాలి కానీ ఆ సైలెన్స్ లో ఉండాలి కానీ మాట్లాడకూడదు. నోరు మూసేయండి, పక్కవాడికి అర్థమవుతుంది. కానీ నోరు మూసి మనసులో ఆలోచించుకుంటూ ఉన్నారనుకోండి, అందుకంటే మాట్లాడేసుకోవడం బెటర్. అంచేత ఏం చేయాలి? పరస్పరం భావయంత శ్రేయ పరమ అప్సర. విభూతి యోగంలో శ్రీం బీజం యొక్క సాధనలో చెప్తాడు, ఒకళ్ళనొకళ్ళని సహాయం చేసుకోకుండా శ్రీం లభించదు. ఒకడే కూర్చుని నాకంతా వచ్చేయాలంటే రాదు. శ్రీం బీజ సాధకుడు ఎప్పుడు కూడా పది మందిని ఉపయోగించుకోగలగాలి. పరస్పరం భావయంత. అంచేత ఇక్కడ అది గుర్తు చేసుకోండి, మనం ఆ గ్యాప్ లో ఉండటానికి వచ్చాము. అది నేర్చుకుంటే ఈ క్లీము అక్కర్లేదు, శివము అక్కర్లేదు, ఓము అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. అన్ని కూడా అక్కడ నుంచి ఉద్భవించినవే. దక్షిణామూర్తి స్తోత్రంలో ఇది చాలా బాగా ఉంటుంది. అందుకని మిమ్మల్ని ఆ 12 శ్లోకాలు ఖండదాపట్టేయమంటున్నారు. కనీసం బాగా నలగాలి మీకు వెళ్లే లోపల ఇక్కడి నుంచి. అంచేత భక్త్యాయుక్తు యోగ బలేన చేయవ. యోగము, యోగం అంటే యోగము చెప్పండి పర్వాలే. యోగ విద్య ఇన్నిసార్లు చెప్పాను నేను. భగవంతు ఏంటన్నమ్మా? యోగం అంటే సూర్యకిరణ విజ్ఞానం మాత్రమే యోగము. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నామం ఏమని. మీ భక్తి అలా ఉంది, మరేం చేశాను నేను? అర్థమవుతుందా ఎందుకు మనకి రిజల్ట్స్ రావటం లేదు అని చాలా మంది అడుగుతారు. ఎందుకు మేము ఇంకా కష్టాల్లోనే ఉన్నాం మాస్టారు? ఇది గత 1 సంవత్సరం నుంచి చెప్తున్నాను నేను. మీకు తెలియదేమో, చాలా మంది ఇప్పుడు కొత్తగా వస్తూ ఉండొచ్చు, కానీ 1 సంవత్సరం బట్టి ఇక్కడ రుద్ధించాను కూడా. కుండలిని జాగరణ, కుండలిని జాగరణ అంటే సూర్య విజ్ఞానము, సూర్య విజ్ఞానము అంటే వేదాలు, వేదాలు అంటే 7 కిరణాలు. యోగము అంటే ఒకటే యోగం ఉంది ప్రపంచంలో, జగద్గురువు శ్రీకృష్ణుడు ద్వారా అందించేటటువంటి యోగము, ఇంకో యోగము లేదు. అంచేత యోగ బలైన చేయవ, ఆ 7 సూర్యకిరణాల యొక్క శక్తిని పొంది ఆ శక్తి కూడా, ఎనర్జీ కూడా మీకు ఉండాలి. అంచేత యోగము అంటే ఏంటోనే మీకు డెఫినేషనే మీరు మర్చిపోతే ఇంకా కిరణాలని ఉపయోగించుకుంటారు మీరు, అక్కడ దెబ్బతింటున్నారు. ప్రాక్టీస్ చేయండి. కానీ ఆ 7 కిరణాలని గుర్తు చేసుకోవడం అంత కష్టమా? ఏముందబ్బా కష్టం ఉంది అక్కడ? దాన్ని కనుక మీరు నిత్య జీవితంలో ఉపయోగించేసుకోగలిగితే భక్త్యాయుక్తో మీ మనసు ఎక్కడికి వెళ్ళిపోవాలి? గ్యాప్ కి వెళ్ళాలి. ఆ గ్యాప్ లోంచి ఈ సూర్యులందరూ వస్తున్నారు. సూర్యులు ప్లూరల్. అందులో ఈ సూర్యుడు ఒకడు. భక్త్యాయుక్తో యోగ బలైన చేయవ భూర్ మధ్య ప్రాణమావేశ్య సమ్యక్. 2 కనుబొమ్మల మధ్యన ఆ సెంటర్ పాయింట్ ఉంది, సూర్యుడితో మీకు లింక్ పెట్టగలిగేటటువంటిది. అంచేతే కళ్ళు మూసుకుంటే కాస్త గట్టిగా నొక్కితే జ్యోతి కనిపిస్తుంది. అనంతపూర్లో కాస్త మీ కనుగుళ్ళు కొందే నొక్కి జ్యోతి దర్శనం చేయిస్తా అని చెప్పి పాపం 2016 తీసుకుంటే అందరూ జ్యోతి దర్శనం చేసి నా దగ్గరకు వచ్చి చెప్పారు, మాస్టారు ఆయన వచ్చి ఇలా కళ్ళలో ఇలా చేయి పెట్టి జ్యోతిని చూపించేశాడు, మీరు చూపించటం లేదు. అక్కడికే వెళ్ళండి అన్న. ఏముంది అక్కడ? జ్యోతి అక్కడ ఉందనే ఉంది. అక్కడ లేనిదేం లేదు, అక్కడ వాళ్ళు చూపించేది ఏంటి? కానీ ఎక్కడ మీరు మోసగింపబడుతున్నారు? 2 కనుబొమ్మల మధ్య మీరు కూడా చెయ్యి ఇలా పెట్టి కాస్త గట్టిగా నొక్కోకండి. మాస్టర్ మీరే నొక్కోమన్నారు. నొక్కున్నాను అంటే నేనేం చేయలేను. చూసుకోండి, మీకు కనిపిస్తుంది ఆ జ్యోతి. ఆ జ్యోతి కళ్ళు మూసుకుని మీరు ఏ ప్రయత్నం చేయకుండా కనిపించాలి. కనిపించాలంటే ఏం చేయాలి? అభ్యాసం. భ్రువోర్ మధ్య ప్రాణమావేశ్య సమ్యక్. ఆవేశించటం అంటే ఓవర్ షాడో చేయటం, అర్థమైంది కదా? ఆవేశించటం అంటే అది లేదు అక్కడ, దాని మీద మీరు ఓవర్ షాడో చేస్తారు మీ ప్రాణశక్తులని. మొత్తము మీ ప్రాణశక్తుల్ని ఆ రెండు కనుబొమ్మల మధ్య మీరు పెట్టుకోగలిగితే, ఏ ప్రాణశక్తుల్ని? ఇవి ప్రాణశక్తులు. ఇందులో కంఠం వద్ద నుంచి పైకి వెళ్లేది ఒక ఉదాహరణ మాత్రమే, మిగతావన్నీ కూడా కిందకి పోతాయి. వాటిని మీరు పైకి తీసుకెళ్లగలగాలి. ఎలా వెళ్తుంది పైకి? ఎంత కష్టం. ఈ వేలు గడపాలి నేను, ఈ వేలు గడపాలి అంటే ఎన్ని నాడులో పనిచేయాలి? ఆ నాడుల్లోంచి రెండు రకాలైనటువంటి సెన్సేషన్స్ ఉంటాయి. ఒకటి ముందు సంకల్పము, ఈ వేలు కదపాలి అనేటువంటి సంకల్పాన్ని నా బ్రెయిన్ కి అందజేసేటటువంటి జ్ఞానతంతు, వాహక జ్ఞానతంతువులు, నాడులు. ఎన్ని నాడులు ఉన్నాయో నాకు తెలియదు. దాని తర్వాత వాటిని మోటార్ నర్వ్స్ అని కదిలించేటటువంటి నాడులు ఉంటాయి, అవి ఎన్ని ఉన్నాయో కూడా నాకు తెలియదు. కానీ నేను ఏం చేయగలిగాను? కదపగలిగాను కదా. మరి మీ మనస్సుని కనుక అక్కడ జ్యోతి దర్శనం చేయాలి అనేటటువంటి భావన మీరు పెట్టుకోగలిగితే ఆ ప్రాణశక్తి ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్ళిపోతుంది. శరీర నిర్మాణంలో ఉన్నటువంటి గొప్పతనం అది. తెలుసుకోగలిగితే సైంటిస్ట్ అవుతారు మీరు. ఇలా ఉంది కడుపులో, ఇలా జరుగుతుంది అని తెలిస్తే డాక్టర్ అవుతారు. తెలియకపోయినా మీకు అన్నం అరుగుతుంది, ఆ హార్మోన్ సెక్రెట్ అవుతూనే ఉంటాయి, ఆ ఎంజైమ్స్ వస్తూనే ఉంటాయి, బలం వస్తూనే ఉంటుంది. ఇక్కడ విజ్ఞానాన్ని ఏం చెప్తున్నాడు? భ్రువోర్ మధ్య ప్రాణమావేశ సమ్యక్. ఎప్పుడు? ప్రయాణకాలే మనసా చలేన. నిద్రపోతున్నప్పుడు ఇది చేయాలి. నిద్రపోతున్నప్పుడు చేయాలి. అది ఇక్కడ నేను కూర్చొని సాధన చేస్తున్నాను, మీకు ఏమీ పనికిరాదు. మరి ఇక్కడెందుకు సాధన? నిద్రపోయేటప్పుడు అది చేయగలగటానికి. కండిషన్ అది. అక్షర పరబ్రహ్మ యోగము మీ జీవితాల్లో అవతరించాలి అంటే రాత్రి మీరు పడుకునేటప్పుడు మాత్రమే అవతరిస్తుంది. ఇంకా ఎప్పుడు ఇది పనిచేయదు మీకు. అసంభవాలు పనిచేయదు అది. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇదంతా మీరు తెలియకపోతే రాత్రి ఏం చేస్తారు? ప్రాక్టీస్. అంచతే మొత్తం యోగ సాధన రాత్రి జరిగేది. కానీ రాత్రి జరిగేది అంటే ఎప్పుడు? ఈ భౌతిక ప్రపంచము అంధకారంలోకి వెళ్ళిపోతే, అంటే మీరు నిద్రలోకి వెళ్ళిపోతే. ప్రయాణ కాలం అంటే నిద్రలోకి వెళ్లేటటువంటి కాలం. అంచేత మధ్యాహ్నం నిద్రపోతున్నప్పుడు చేయొచ్చా చేయకూడదా మాస్టారు? హాయిగా చేసుకోవచ్చు. మీరు అప్పుడు ప్రయాణకాలం పెట్టుకున్నారు, దానికి ఉంది హాయిగా పెట్టుకోండి. కానీ కండిషన్ ఏంటి? కాస్త జాగ్రత్తగా మీరు చెప్పాల్సింది ఏంటంటే దయచేసి ఆ టైం ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అందుకే కదా మాస్టర్ నేను సాధన చేయటం లేదు, లేకపోతేనే ఈ పాటికి అసలు ఏదో చేసి ఉండేవాడిని. డిస్టర్బ్ చేస్తే ఏమీ అవ్వదు, లేచిపోతారు. డిస్టర్బ్ చేయకుండా ఉంటే బై ఛాన్స్ క్లిక్ అయ్యి మీరు ఎక్కడికైనా ఏదైనా వెళ్ళినప్పుడు దాన్ని గమనించుకోగలుగుతారు. అంతే తప్ప డిస్టర్బ్ చేయటం వల్ల మీకు ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగవు. అంచేత ఈ పాయింట్ అర్థమైంది కదా? ప్రయాణకాలే మనసా చలేన భక్త్యా యుక్తో యోగ బలైన చేయవ ధ్రువోర్ మధ్య ప్రాణమావేశ సమ్యక్ సతం పరం పురుషముపై దివ్యం. శ్వాసని ఎలా కంట్రోల్ చేసుకోవాలో 17వ శ్లోకంలో చెప్తున్నాడు. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విధు రాత్రిం యుగ సహస్రాంతం దేహో రాత్రి విధో జనా. మీ శ్వాస రోజుకి 21,600 సార్లు జరుగుతోంది అనుకున్నాం. అంచేత పొద్దున్న ఈ సున్నాలు వెనకాతలు కొట్టేస్తే 216 ఉంటుంది. 21,600ది సున్నాలు పక్కన పెడదాం, ఎందుకు లక్షల్లోకి అంత పెద్ద అవసరం లేదు కదా. 1.8 మిలియన్స్ అంటాం, అంటే సున్నాలు పక్కన పెట్టి చెప్తున్నాం కదా. 200,000 అన్నాం, అప్పుడు సున్నాలు రాస్తాం, 2 అని ఇంకా వేస్తాం, లక్షలు అంటాం. అలాగా ఆ సున్నాల్ని కనుక మనం పక్కన పెడితే పొద్దున్న 108 రాత్రి 108 శ్వాసలు వస్తాయి. 108 × 1000 అంతే కదా 21600 అంటే. అందువల్ల మనం పూసల్లో కూడా 108 మీరు శ్వాస యోగంగా శ్వాసను కంట్రోల్ చేసుకునేటువంటి ఒక్కొక్క పూస ద్వారా మీరు 108 × 1000 వచ్చే సంఖ్యను చేసుకుంటే మానవ మాత్రులు అవుతారు మీరు. పొద్దున్న 1000 సాయంత్రం 1000 శ్వాసను మీకు సహజంగా వస్తే మీరు బ్రహ్మలు అవుతారు. డైరెక్ట్ గా అక్షర పరబ్రహ్మ యోగం డైరెక్ట్ గా మీరు బ్రహ్మ ఎలా అవ్వాలో డైరెక్ట్ ఫార్ములా ఇచ్చాడు అక్కడ. ఇదే క్రియాయోగ దీక్ష. క్రియాయోగంలో ఈ స్థితికే వాడు తీసుకెళ్తాడు. చెప్పడం చాలా తేలికే కదా, కానీ రోజుకి మీరు 21600 జరిగేటటువంటి శ్వాసను చాలా సహజంగా మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడైనా మిమ్మల్ని కొలిస్తే మీ శ్వాస పొద్దుడు అయ్యా సాయంత్రం అయ్యా రాత్రి అయ్యా అంటే ఆల్మోస్ట్ ఎంత తగ్గాలి అర్థమవుతోంది కదా, కొన్ని 1000 వంతు తగ్గాలి అంతేగా. 1000 వంతు తగ్గటమే కనుక సహస్రము అనేటటువంటిది సహస్రార సిద్ధి అనేటటువంటిది అనేటటువంటి అనేక రకాలైనటువంటి పేర్లు యోగ శాస్త్రంలో అక్కడి నుంచి వచ్చాయి మనకి. అంచేత సహస్రయుగ పర్యంతం మహర్యద్ బ్రహ్మణో విరు రాత్రి యుగ సహస్రాంతం తేహో రాత్రి విరోజనా. శ్లోకము 25 ఇది చాలా మందికి అర్థం కానిది, కాని మీ శరీరంలో నిత్యము జరిగేటటువంటిది. ఇప్పుడు కూడా మీ శరీరంలో ఇది జరుగుతోంది. అందుకే యోగ విద్య అనేది వేరుగా జరిగేదేం కాదు, మీరు గుర్తించటమే. అందుకే నష్టో మోహ స్మృతి లబ్ధాన గుర్తొచ్చిందంటాడు. మీరు గుర్తు చేసుకోవటమే తప్ప ఈ యోగ విద్యని గుర్తు చేసుకుని ఉపయోగించుకోవడం. నేను భగవంతుడిని అని ఇక్కడ తల ఊపేసి మళ్ళీ ఇంటికి వెళ్లేసరికల్లా ఏదైనా ప్రాబ్లం వచ్చేసరికల్లా మళ్ళా గురువుగారు అని పరిగెట్టారనుకోండి, ఇంక నువ్వే భగవంతుడు అవుతావు. నువ్వే ఆ శక్తి. అంచేత నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీ యొక్క శక్తి ద్వారానే ఆ గురువు కూడా కంట్రోల్ చేస్తాడు. అందుకే అందరికీ జరగవు, కొందరికి జరుగుతాయి కొందరికి జరగదు. ఎందుకు జరగదు? ఈ 2 శ్లోకాలలో ఆన్సర్ ఉంది. ఎందుకు జరుగుతోంది దానికి కూడా ఆన్సర్ ఉంది. అగ్ని జ్యోతి రహశుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. అగ్ని ప్రకాశము పగలు శుక్లపక్షము 6 నెలలుగా ఉత్తరాయణ ఏ మార్గమందు గలదో ఆ మార్గమునందు వెళ్లిన బ్రహ్మవేత్తలకు జనులు బ్రహ్మమునే పొందుచున్నారు. అగ్ని అగ్ని నుంచి ప్రకాశము, ప్రకాశము నుంచి పగలు, పగలు నుంచి శుక్లపక్షము, శుక్లపక్షము నుంచి ఉత్తరాయణ మార్గము. ఇది ఒక మార్గం చెప్పాడు. 2వ మార్గం ధూమో రాత్రి తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. పొగ రాత్రి కృష్ణపక్షము 6 నెలలుగా దక్షిణాయనము ఏ మార్గమున గలవో ఆ మార్గమున వెడలిన సకామ కర్మయోగి చంద్ర సంబంధమైన ప్రకాశమును పొంది మరల వెనక వచ్చుచున్నాడు, తిరిగి జన్మిస్తున్నాడు. జన్మ, ఈ జన్మ అనేటటువంటిది ఓ విచిత్రమైనటువంటి సంఘటన. ఆ ఉదాహరణ అర్థం చేసుకోండి, దాన్ని మననం చేసుకోండి. దీపావళి నాడు కాకర పువ్వుతోటి వెలిగిస్తాం మనం, తిప్పుతాం, తిప్పుతే ఏం కనిపిస్తుంది మనకంటే ఒక వృత్తం కనిపిస్తుంది. వెలుగుతో కూడినటువంటి ప్రకాశంతో కూడినటువంటి చీకటిలో ఒక వృత్తం కనిపిస్తుంది. వృత్తం అక్కడ ఉన్నదా? లేదు. కానీ ఏముంది అక్కడ? బిందువులు మాత్రమే ఉన్నాయి. శ్రీచక్రంలో కానీ ఇతర యంత్రాలలో కానీ కేంద్రంలో ఒక బిందు ఉంటుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఆ బిందువే మన కంటిని పట్టుకోలేనటువంటి వేగముతో కనుక ఆ బిందువు కదిలితే బిందువు ఒక చోట నుంచి ఇంకో చోటకి, ఇంకో చోట నుంచి ఇంకో చోటకి కదులుతుంది. అంచేత ఇక్కడ బిందువు ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడా బిందువులు లేవు. కానీ మన దృష్టి దోషము వల్ల ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక తెల్లటి గీత ఉన్నట్టు కనిపిస్తుంది. అంచేత ఆ తెల్లటి గీత యొక్క జన్మంకి కారణం ఏమిటి, మన దృష్టి. మన దృష్టి కరెక్ట్ గా ఉంటే అక్కడ తెల్లటి గీత కనిపించదు. ఏం కనిపిస్తుంది, బిందువే కనిపిస్తుంది. అంచేత అన్ని యంత్రాలకి కూడా మూలము బిందువే. ఆ బిందువులో దృష్టి దోషాల వల్ల త్రిభుజాలు ఏర్పడవచ్చు, రేఖలు ఏర్పడవచ్చు, రకరకాలైనటువంటి ఏర్పడతాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ రెండిటికి కారణం ఏంటి అంటే ఈ రెండు శ్లోకాలు, శ్లోకాలు కాదు, ఈ రెండు శ్లోకాలలో చెప్పబడినటువంటి అంతరార్థం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అగ్ని జ్యోతి రహస్ శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనా. అగ్ని ప్రకాశము పగలు శుక్లపక్షము ఆరు నెలలుగా ఉత్తరాయణము ఏ మార్గమునందు గలదు, ఏ మార్గమునందు ఉత్తరాయణము గలదు అంటున్నాడు. ఉత్తరాయణం ఒక మార్గంలో ఉందంటున్నాడు. అక్కడ మాటలు మీకు కాస్త జాగ్రత్తగా అర్థమవుతే కష్టమే ఉండదు మీకు. మీకు ఉత్తరాయణం గుర్తు రాకూడదు. అక్కడ రాజమహిషిని చూసి రాజుగారు సభకి వచ్చారు అని గురువుగారు అశ్వమేధ యజ్ఞంలో ఉదాహరణ ఇచ్చాడు. సంస్కృతం వచ్చిన వాడికి మహిషము అంటే గేదే అని చెప్పాడు. అంచేత రాజుగారు ఏం చేశారట, వెళ్లి రాజుగారి యొక్క స్పెషల్ గా మేపబడినటువంటి గేదెని దర్శించుకుని, అంచేత ఉత్తరాయణం అనేటువంటిది ఒక ఆయన ప్రకృతిలో సంవత్సరంలో జరిగేటటువంటి మార్పులు. సంవత్సరంలో జరిగేటటువంటి ప్రతి మార్పు కూడా మీ శరీరంలో ఒక శ్వాసలో జరుగుతుంది. అంచేత లోపలికి కిందకి దిగుతున్నటువంటి శ్వాస, ఊపిరి మీరు లోపలికి పెంచుకుంటున్నప్పుడు కిందకి వెళ్తున్నప్పుడు దాన్ని అపానము అంటాం. అపానము అంటే కింద ఎదుగుతుందని, అంతే తప్ప అపాన వాయువు అని కాదు. అక్కడ ఆ అపానము లేకపోతే వాయు కిందకి ఎలా దిగుతుంది, వాయువు పైకి వెళ్తుంది ఎప్పుడు. కానీ ఆ ప్రాణశక్తి ఉందే ఆ వాయువులో, ఆ ప్రాణశక్తి ఏం చేస్తుంది, కిందకి లాగుతుంది. కిందకి లాగటం వల్ల ఏమవుతుంది, ధూమో రాత్రిస్తదా కృష్ణ, మన శరీరం నుంచి ఇలా కిందకి శ్వాస కిందే దిగుతుంది. ఈ కిందకి దిగుతున్నటువంటి శ్వాస కృష్ణపక్షం. కిందకి దిగిన తర్వాత అక్కడ ఒక అగ్ని ఉంది, దాన్ని కుండలిని అంటాం. అది అందరికీ ఉంది కుండలిని. ఆ కుండలినియే లేకపోతే వాడు బతకడు. 98.4 డిగ్రీస్ టెంపరేచర్ ఉండటానికి కారణమే ఆ అగ్ని. మనిషికి ఆ అగ్ని కొంచెం వేడెక్కితే జ్వరం చేసిందంటాం, కొంచెం తగ్గితే ఇంకా బాగా తగ్గిపోతే అగ్ని సరే మనిషిని లేపేస్తాం, వాడిని అగ్నిలో పడేస్తాం, అప్పటికైనా వాడికి అగ్ని వస్తుందేమో అది. అంచేత ఆ అగ్ని ప్రకాశముగా మారి, ప్రకాశముగా మారి ఉత్తరాయణ మార్గములో, ఉత్తరాయణం అంటే ఉత్తమోత్తమ స్థితికి వెళ్లేటటువంటి మార్గములో చెలిస్తూ ఉంటుంది. ఈ రెండు మార్గములో కిందకి వెళ్లేటటువంటి మార్గాన్ని మీరు మర్చిపోయి పైకి వెళ్లేటటువంటి ఒక్క మార్గాన్నే కనుక మీరు పట్టుకుని ఏం చేయగలగాలి అన్నదానికి భగవద్గీత 13వ అధ్యాయంలో చెప్తాడు. 13వ అధ్యాయం అన్నా 13వ శ్లోకం అన్నా ఒకటే అని గుర్తుంచుకోండి భగవద్గీతలో. అంచేత 8వ అధ్యాయములోని 13వ శ్లోకం అన్నా 13వ అధ్యాయం అన్నా ఒకటే అర్థం వస్తుంది. ఓం నిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మా మనుస్మరం య ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతి. ఈ శరీరము వదులుతున్నటువంటి శ్వాస ఎప్పుడైతే పైకి లేస్తుందో అప్పుడు మీరు ఓం అనేటటువంటి ఉచ్చారణ సహజముగా చెయ్యగలిగితే, సహజముగా ప్రయత్నించగలరు మీరు ఓం అంటాం కాదు చేయగలిగితే, ఆ చేయగలగటానికి కారణం ఏం చెప్తున్నాడు 12వ శ్లోకంలో చెప్పాడు. 12వ శ్లోకం అంటే ద్వాదశ ఆదిత్యులు భక్తి యోగము, దాని గురించి చెప్తూ సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్ధచ మూర్ధనా ధాయాత్మనా ప్రాణ మాస్థితో యోగ ధారణ. మా యోగశక్తి సూర్యకిరణ విజ్ఞానము ఆజ్ఞాచక్రం నుంచి మూర్ధనము సహస్రాలందరికీ ఇచ్చి అన్ని ద్వారాలు మన శరీరంలో ఉన్నటువంటి 9 ద్వారాలను కనుక మీరు మూసివేయగలిగితే అప్పుడు అహంకార సాధన. అంచేత శ్రీం సాధన క్లీం సాధన అన్ని కలగా పులగా అయిపోతాయి. ఎప్పుడైనా వేరువేరుగా మనం చదువుకుంటాం, కానీ ఒకసారి దాని గురించి అవగాహన వచ్చినప్పుడు మొత్తం కలిపేస్తాం. దీన్ని మనసులో ఉంచుకోండి, కళ్ళు మూసుకోండి.